ఏ లోకం నుంచి వచ్చావు, ఇంత పూర్వం ఏ లోకంలో ఉన్నావు, నీ సుందరాకారము, నీ లాలిత్యం, నీ వినోదం, నీ పదాలు, నీ పాదాలు ఓ కామిని, ఇవి ఆశ్చర్యం. భూలోక స్త్రీ ఇవి కానోపవసుమ, నా పుణ్యం చాలా గొప్పది, నాకు దర్శనమిచ్చావు. నీ నవ్వు విరిసిన తామర పువ్వు, నీ ముఖం అబ్బో జలజ సఖం, నీ పలుకులు చిలుకల యొక్క పలుకులు. చంద్రుడిలో అంతో ఎంతో మచ్చ ఉన్నది, మచ్చలేని చందమామ లాంటిది నీ దివ్యమైనటువంటి ఆననం. అటువంటి నీవు మెరుపు తీగల ఆకారం ధరించిన దానివో, లేక మెరుపు తీగనే వస్త్రంగా ధరించిన దానివో ఇక్కడికి పరిగెత్తుకొచ్చావు ఎవరెవరు అని మళ్ళీ ఇలా అన్నట్ట, మేము తపోధనులం, తపస్సు నీ కోసం అట్టే పెట్టేస్తాం. ఈ చక్కదనం ఏ తపస్సు వల్ల సంపాదించావో, ఇంకా తపస్సు అనవసరం, నన్ను పెళ్లి చేసుకో, సంసారం చెయ్యి. బహుశా పద్మాసనుండు నాకు ప్రత్యక్షం పోయి నిన్ను నిచ్చినవాడు కావోలు, బ్రహ్మదేవుడే నాకు నిన్ను ప్రసాదించుంటాడు ప్రత్యక్షంగా, తపస్సు యొక్క ఫలితాన్ని పోయి ఉంటావు. ఓ సఖి నన్ను విడిచిపెట్టగనగానే అప్పుడు ఆవిడ పక్కునది, ఇంత గింజుకున్నావు గంట నుంచి పాపం, అసలు నేను వచ్చింది అదే నన్ను మాట్లాడిచ్చావా, బ్రహ్మదేవుడు నీ తపస్సుకు మెచ్చుకుని నిన్ను భర్తగా వరించమని నన్ను సృష్టించి పంపించాడు అని అతనిని వరించి వివాహం చేసుకున్నది. ఆ పూర్వచిత్తికి అతనికి వివాహం అయ్యింది. ఎంతో అన్యోన్యమైన జంట అంటే వాళ్ళేట, అంత ప్రేమగా ఒకరి మాట ఒకరు వినే భార్యాభర్తలు ఇద్దరు ఉండరట. ఆవిడ కనుసైగతో ఈయన పనిచేసేవాడు, ఈయన ఊ అంటే ఆవిడ పనిచేసేది, అంత చక్కగా నడుచుకున్నారు. ఈయన కాకరకాయ కూర వండమంటే ఆవిడ కాకరకాయ ఉండేది కానీ కేకరకాయ ఉండేది కాదు, అంత అదృష్టవంతులైన జంట. భూలోకంలో చాలా అరుదుగా ఉంటారట. వంకాయ కూర వండుతావా, నేను వండనండి, నేను టెంకాయో చేస్తానంటూ నీవిడ, ఇది ఒక గందరగోళం భూలోకంలో సహజంగా. అలాంటిది ఇదిగో ఈయన గారికి అనుకూలవతి అయిన భార్య లభించి హాయిగా చాలా కాలం జీవించారు. జంబూద్వీపాధిపతి అయినటువంటి ఆ మహారాజు గారు శత సహస్ర వర్షాలు ఈ భూలోకంలో స్వర్గభోగాలు అనుభవించాడు. క్రమేపీ ఈ పూర్వచిత్తనే భార్య వల్ల ఆయనకి నాభి, కిం పురుషుడు, హరివరుషుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురు, భద్రాసుడు, కేతుమాల అనేటటువంటి 9 మంది కొడుకులు పుట్టారు. 9 మంది పిల్లల తర్వాత ఆయన ఇంకా ఈ సంసారం మీద విరక్తి కలిగితే బాగుండని అనుకోలేదట. భార్యమని అనుకున్నది ఇదేంటినా, ఇంతమంది పిల్లలు కలిగారు ఇంకా ఈయనకి విరక్తి లేదనుకుని వెంటనే ఏం చేసిందిట, ఆయన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి మాయమైపోయిందిట. ఢింగని మాయమైపోయింది ఓ రోజున, బ్రహ్మపుత్రిక ఆవిడ అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా ఈయన గొల్లున గోల పెట్టేశాడు, ఓ భార్యామణి మన ప్రేమను విడిచిపెట్టేసేవా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా, ఈ మోహం నేను విడిచిపెట్టలేను అని చెప్పి గిలగిలలాడిపోయాడు. పరమ దుఃఖించాడు, తిండి మానేశాడు. ఒక మూర్ఖుడు చూడండి ఎలా పెడతాడో, ఉన్మత్తుడు అలా అయిపోయాడు. ఓవర్ బ్రిటి దగ్గర అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు కొంతమంది పాపం, అలాంటి దిగంబరుల్లో ఒకడి కింద కలిసిపోయాడు. చివరికి చాలా బాధపడిపోయి ఆయన వెంటనే మళ్ళీ మందర పర్వతానికి వెళ్ళిపోయాడు. పూర్వచిత్తి పూర్వచిత్తి అని జపం చేసేట, బ్రహ్మదేవుడి గురించి జపం చేయడం మానేసేట. అయినా ఆ పూర్వచిత్తి బ్రహ్మ కూతురు గనక ఈయన చివరి రోజుల్లో ఈయన శరీరం మాయమైపోయింది, ప్రాణం విడిచిపెట్టి ఆ పూర్వచిత్తి ఉన్న బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాట. అంత పూర్వం చేసిన పుణ్యం ఉంటుందిగా మరి, బ్రహ్మలోకానికి వెళ్ళి ఆవిడ ఎదురుగుండేలా కూర్చుని ఉండిపోయాట. అప్పటికెప్పటికీ మాటామంతి లేకుండా విగ్రహంలాగా అలా ఉంటాట ఆయన. అదొక యోగం ఆయనది. తండ్రి పరలోకానికి వెళ్ళిపోగానే ఆ శరీరం మందర మేరు పర్వతం మీద ఉన్నదని తెలుసుకున్నటువంటి వీళ్ళు ఆ శరీరానికి దహనం చేయకూడదు, తపస్సు చేసిన వాడు చచ్చిపోతే, సన్యాసం పుచ్చుకున్న వాడు చచ్చిపోతే వాడి శరీరం తగలబెట్టకుండా పాతి పెట్టాలి, సమాధి చెయ్యాలి. అందుకని సమాధి చేసి ఆయన కొడుకులు 9 మంది కూడా వరుసగా మేరు పర్వతం యొక్క కుమార్తెలు, మేరు పర్వతం మీద చివరిలో ఈయన ప్రాణం విడిచిపెట్టాడు. అందుకని ఆ మేరు యొక్క కుమార్తెలు 9 మంది ఉన్నారు. ఆ 9 మందిని 9 మంది పెళ్లి చేసుకున్నారట. అందరిలోకి పెద్ద కొడుకు పేరు నాభి. ఆ నాభి తన భార్య మేరుదేవిని పుని మంచి సంతానం కలగడం కోసం నరవరేణ్యుడైన నాభి సంతానార్థమంగమయును తాను యజ్ఞ పురుషుడైన వాసుదేవు అతుల భక్తి శ్రద్ధ
తలను చలంగి పూజలన రజేసి.
నాథి తన భార్య మేరుదేవితో సంతానం పొందడం కోసం, మంచి సంతానం పొందడం కోసం యజ్ఞపురుషుడు, యజ్ఞార్థుడు, యజ్ఞభుక్కు, యజ్ఞదాత, యజ్ఞేశ్వరుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని చాలా భక్తి శ్రద్ధలతో అర్చన చేశాడు. ఆ పరమేశ్వరుణ్ణి తిండి, బట్ట, మంత్రము, తంత్రము, కాలము, దేశము, దేవత అన్నీ ఆయనగానే భావించి అన్నీ ఆయనకి అర్పించేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించాడు. చివరికట మంత్రం చదివిన ప్రతి మంత్రానికి ధనాన్ని ఆ ఋత్తికులకు ఇచ్చేసేట. ధనం మీద వ్యామోహం పోతే గాని భగవంతుడు ప్రత్యక్షం కాడని అత్యద్భుత దక్షిణ విధాన యోగంబులం పరమేశ్వరుని మెప్పించిన ఆయన ఇచ్చిన దక్షిణలు ఎటువంటి దక్షిణలట, రోజు దోసిళ్లతో బంగారం దానం చేసేసేవట. ఆ ఋత్తిక్కులకి ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియక పర్వత మీద పోసేసిపోయారు చివరి రోజుల్లో, అంత బంగారం పోసేసేట. ఇప్పటికి కూడా మేరు పర్వతం మీద ఉంది, అది ఎక్కడుందో తెలియదు, తెలిస్తే ప్రమాదం, తవ్వుకుపోతారు, అసలు పర్వతమే ఉండదు. అదేం మానవులు, దిక్మాలు మానవులు, కొండలనే పట్టుకుపోతున్నారు. కంకరకొండ ఏడాది క్రితం చూశాను చేబ్రోల్ రూట్లో, ఆ ఏడాది క్రితం చూసిన కంకరకొండ పోయి అక్కడ అడుగున గొయ్యి తయారైంది. అమ్మమ్మమ్మమ్మ, ఈ మానవులు బంగారం ఉందని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? పాపం వాళ్ళకి మాత్రం ఎక్కువైపోయి మోసుకెళ్ళలేక అక్కడ పోసేసి ఏదో కొద్ది గుప్పిడి పెట్టుకెళ్ళారట. ఈ విధంగా పరమేశ్వరుని మెప్పించాడు. ఎవ్వరికి ఎంత తేలికగా ప్రసన్నుడు కాని పరమేశ్వరుడు, పురుషోత్తముడు, వాసుదేవుడు, అనంతుడు, వైకుంఠుడు ఇతని యొక్క దీక్షకి, ఇతని యొక్క దాతృత్వానికి బ్రహ్మానందపడ్డట. భక్తవత్సలుడైన భక్తుల మీద చాలా ప్రేమ, అందువల్ల ఇతడికి మంచి రూపదర్శనమివ్వాలనుకున్నాడు. అవయవాలు 1000 చేతులు, 1000 పాదాలు, 1000 అంటే సమూహం అర్థం చేసుకోండి, అంతే తప్ప అంటే ఇక్కడ 1000 శబ్దం సమూహార్థానికి తీసుకోవాలి. అలాంటి పాదాలతో మంచి రూపంతో నీలమేఘఛాయ శరీరుడే అక్కడ స్వరూపాన్ని చూపించట. అంతన ఆవిష్కృత కాంత చతుర్భుజంబులును పీతాంబరంబులును వెలుంగా శ్రీవత్స కౌస్తుభ శ్రీరమా చక్రంబులు రమందురంగ్యమయ్యరవుడగా శంఖ చక్ర గదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు చేతులందు మెరయా అతులిత నవరత్న హాటకాంకిత నూత్న ఘన కిరీటద్యుతుల్ గడలు కొనగా కర్ణ కుండల కటిసూత్ర కనక రత్నహారకేయూరవర నూపురాది భూషణముల భూషితుడైన శ్రీనాయకుడు దంపతుల కప్పుడెదుర ప్రత్యక్షమయ్యే. మహాపురుషోత్తముడు వాసుదేవుడు అనేక సంవత్సరాల పాటు కఠోర దీక్షతో తపస్సు చేస్తే కానీ అంత తేలికగా ఎవరికీ ప్రత్యక్షం కాని ఆ భగవంతుడు ఎదురుగుండా సమస్తమైన అవయవాలలో ఆయుధాలు ధరించి, శంఖ చక్ర గదా పద్మాదులు ధరించి, పట్టు పీతాంబరంతో శ్రీవత్సమనే పుట్టుమత్త కుడివైపున వెలుగుతూ ఉండగా, మెడలో కౌస్తుభమణి ధగద్ధగలాడుతూ ఉండగా, లక్ష్మీదేవి ఎడమ వైపున వక్షస్థలం మీద కొలువై ఉండగా ప్రత్యక్షమయ్యాడు. ఇక ఆయన నడుము ఉన్నదా లేదా అనిపిస్తున్నంత నాజూకుగా ఉన్నది. ఈ బొడ్డులో నుంచి పుట్టిన తామర పువ్వులో 4 ముఖాలతో బ్రహ్మదేవుడు ఇంత పిల్లవాడి కింద క్యార క్యారమంటున్నాడు. ఆ బ్రహ్మదేవుడి ముఖాలు 4 తామర పువ్వుల్లో ఉన్నాయి. ఈ బ్రహ్మ ముఖాలే తామర పువ్వులేవో అని భ్రమించిన తుమ్మెదలు ఝంకారం చేస్తూ, ఆ తుమ్మెదలకి తామర పువ్వులంటే ఇష్టం, తామర పువ్వులో ఉండే తేనె తాగుతాయి. బ్రహ్మ ముఖాలే తామర పువ్వులు అనుకుని ముఖం మీద వారబోతున్నాయట. ఆయన పాపం చేతులతో కొట్టుకుంటున్నట్టులాగా, అందుకే 4 చేతులున్నాయట ఆయనకి. అలా తమాషా చూస్తున్నాయి. శంఖ చక్ర గద పద్మాదులు ఖడ్గాలు దివ్యాయుధాలు చేతులలో ధరించాడు. అన్ని తలలకి కిరీటాలేట, ప్రతి తలకి ఒక కిరీటం అట. ఆ స్వామి అనుగ్రహించి కిరీటం ఇచ్చి పారేస్తే మొత్తం 7 కొనుక్కోవచ్చు. అటువంటి మహాభయంకరమైనటువంటి కాంతి ధగద్ధగాయమానమైన కాంతి చూపిస్తూ వేడి కాంతి మాత్రం కాదట, అది ఆశ్చర్యం. కాంతి ఎక్కువ చల్లగా ఉంటుంది. సూర్యుడు చంద్రుడి యొక్క కిరణాలు ప్రసరిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అటువంటి కాంతివంతములైన కిరీటములు, నవరత్న ఖచ్చిత దివ్యమైనటువంటి ఆ కిరీటాలు ధరించాడు. చెవులకు కుండలాలు, చేతులకు కంకణాలు. మనం ఒక్క కంకణం వేయించుకునేసరికి తల ప్రాణం తక్కువస్తుంది, దానికి మొత్తం ఎక్కడ అన్ని కంకణాలే. కాళ్ళకి గజ్జలు, ఊపురాలు, ఇక ఒళ్ళంతా ఆభరణాలు, నడువుకి వడ్డాణం, ఇవన్నీ ఉన్నాయి. ఒక ఆయనకు అనుమానం వచ్చింది, బొడ్డు దగ్గర ఏమో తామర పువ్వు ఉంటుంది కదా, వడ్డాణం పెట్టుకుంటే ఈ తామర కాడ అడ్డురాదు అని. ఆయనకు అడ్డురాదు, ఆయన భగవంతుడు, మనకన్నీ అడ్లే. అంచేత ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుమానం. అప్రస్త ప్రసంగంలో ఒక అవధానంలో అడిగాడు ఒక ఆయన నన్ను. అంచేత ఇలా సమస్త ఆభరణాలు ఆయన ధరించాడు. ఇలా ప్రత్యక్షం అయ్యాడు పరమేశ్వరుడు. ఆ మహాపురుషోత్తముణ్ణి, ఆ తిండిదానాన్ని చూచి పేదవాడు, దారిద్ర్యంలో ఉన్నవాడు కానీ, ఏదో 10,000 or 25,000 తండ్రి గారికి వైద్యం చేయించడానికి అప్పు చేసిన వాడికి కానీ డబ్బు 25,000 దొరికితే ఎంత ఆనందం, పేదవాడికి పిండిదానం దొరికితే ఎంత ఆనందం. అలాగా ఆ భగవంతుడు ప్రత్యక్షం అయ్యేసరికి బ్రహ్మానంద పడిపోయేటండి. ఒక్కసారి ఒక్క ఆయనే కాదు, యజ్ఞం చేయించే ఋత్విక్కులు ఉన్నారు అక్కడ, వాళ్ళంతా సంభ్రమంతో లేచారట. అబ్బా ఏం అదృష్టం, ఈ మహాపురుషోత్తముడు ఇక్కడ దర్శనమిచ్చాడు, నాభి యొక్క పుణ్యం మంచిది, ఆయన యజ్ఞానికి ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకని ఋత్విక్కులకు ఆనందం కలిగిందంటే, ఈ ఋత్విక్కులు ఎంత పూర్వం చాలామందికి యజ్ఞం చేయించారు, కానీ అప్పుడు ఆ యజ్ఞాల్లో విష్ణు ప్రత్యక్షం కల, ఇప్పుడు ఈయన చేత యజ్ఞం చేయిస్తే ప్రత్యక్షం అయ్యాడు. కాబట్టి వీళ్ళ మంత్ర ప్రభావంతో పాటు ఆ చేయించుకున్న యజమాని కూడా గొప్పవాడు. ఎప్పుడూ కూడా భగవంతుని అనుగ్రహం పూర్తి ఎప్పుడు కలుగుతుంది, గురువు ఎంత గొప్పవాడో శిష్యుడు కూడా అంత గొప్పవాడు అయితేనే కలుగుతుంది. యజ్ఞం చేయించేవాడు పండితుడైతే సరిపోదు, ఆ చేయించుకునే యజమానికి కూడా నమ్మకం ఉండాలి. యజమాని గొప్పవాడైతేనే రెండూ సరిపోతాయి అన్నమాట. పద్మాకర్ గారు, అంబికాకృష్ణ గారు కలిస్తేనే పురాణం సక్సెస్ అవుతుంది. ఇద్దరులో ఏ ఒక్కళ్ళు వేయడం ఇంత సక్సెస్ అవ్వదు. దీంతోపాటు ఇంతమంది ఉత్తములైనటువంటి శ్రోతలు కూడా ఉండాలి. అది ఇక్కడ అన్నీ సరిపోయాయి. ఆ మహానుభావులు, మంచి యజ్ఞం చేయించే ఋత్విక్కులు, చేయించుకునే యజమాని నాభి, చూస్తున్నటువంటి భక్తులందరూ ఉదారులు, మూడు కలవడం వల్ల అందరికీ ఆనందం కలిగింది. వెంటనే అంతా లేచి రెండు చేతులు జోడించి వినయతో బాష్పధారలు కారుస్తూ ఇలా స్తోత్రం చేశారట. ఆ నాభి అన్నాడు, పురుషోత్తమ పరంధామ పరమేశ్వర, పరిపూర్ణుడవై ఉండియో మరవక మా పూజల మన్నింతువు, నీ చరణారవింద సేవయు ధర పెద్దలు చెప్పినట్లు తగజేసెదము. ఏమిపుడు చేయు సంస్తుతి, నీ మహిమ నిరింగి కాదు నిరతము, పెద్దలు తామిది ఉపదేశించిరో ఆ మతమున్న ప్రస్తుతి తుమయ్య మహాత్మా. మహాపురుషోత్తమ పరిపూర్ణ స్వరూపుణ్ణిది, అయినా మాలాంటి సామాన్యుల పూజలు అంగీకరించి నీ హృదయంలో మమ్మల్ని కూడా వేసుకుని నీ పాదపద్మాలు మాకు దర్శనమిచ్చావు. అటువంటి నీ పరిపూర్ణ స్వరూపాన్ని యామని స్తోత్రం చేస్తాం? స్తోత్రం చేయాలంటే కూడా తగిన పాండిత్యం కావాలి, శక్తి కావాలి. పెద్దలు చెప్పిన మాటలు మాత్రమే నీకు అప్పచెబుతున్నాం. ఇప్పుడు మేము నిన్ను స్తుతించామంటే నీ మహిమ తెలిసి కాదు, జ్ఞానముండి కాదు. మా పూర్వులు ఏది ఉపదేశించారో ఆ ఉపదేశించినటువంటివే నీకు చెబుతున్నాం, అంతకు మించి ఏం లేదు. మా గురువులు, మా పెద్దలు చెప్పినవి చెబుతున్నాం. నీవు సంసారాసక్తి కలిగిన వారికి ప్రత్యక్షం కావు. ఎవడు గృహస్థుడై గృహవ్రతుడై ఉంటాడో అటువంటి వాడికి లభించవు. గృహం తప్ప మరేవాడు దిక్కు లేదు అనుకుంటాడట. ఇల్లే సమస్తం, నా భార్య నా పిల్లలు ఇవే అనుకుంటాడు. అలా అజ్ఞాన మోహం చెందరేవాడికే నీవు ప్రత్యక్షమవుతావు. నీవు ఈశ్వరుడవు, ప్రకృతి పురుషాలకు అతీతుడవు, నీవు పరమ పురుషోత్తముడవు. మాబోటి వాళ్ళం నీ రూపం ఇటువంటిది అని నిరూపించలేము. సర్వజీవులలో ఉండే పాప సంఘములు నీ నామస్మరణం వల్ల, నీ కథాశ్రవణం వల్ల, నీ దర్శనం వల్ల, నీ స్పర్శనం వల్ల, నీ విమర్శనం వల్ల తక్షణం మాయమైపోతాయి, తొలగిపోతాయి సమస్త పాపాలు. అటువంటి నీ పవిత్ర స్వరూపాన్ని ఏ భక్తులు కూడా దర్శించలేరు. నీ భక్తులు మిక్కిలి భక్తితో నిరంతరం గద్గద స్వరంతో నిన్ను పూజిస్తారు, నామస్మరణలు చేస్తారు. నీ పటాన్ని చేస్తారు, నీ విగ్రహాలను పూజిస్తారు. శుద్ధమైన చిగుళ్లతోటి, తులసి దళాలతోటి, దూర్వాంకురములతోటి, పుష్పములతోటి, ధూపంతోటి, దీపంతోటి, నివేదనలతోటి, మంగళ నీరాజనములతోటి నిరంతరం నిన్ను అర్చిస్తూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా నీ భక్తులకి ఆ పూజలు సంతృప్తిగా, ఇంకా ఇంకా ఏదో పూజించాలి, ఏదో అర్చించాలనుకుంటారు నిన్ను. అశ్వమేధాది యాగములు కూడా నీ అర్చన ముందు సమానం కావు. నీవు సాక్షాత్కరిస్తే ఇంకా వాడి పుణ్యం ఎటువంటిదో ఆలోచించు. మాలాంటి అజ్ఞానులను అనుగ్రహించే నీ పరమ పవిత్రమైన నీ దివ్యమంగళ విగ్రహ దర్శనం అహో సమస్త కిల్బిషాలు తొలగించి మాకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మేము ఎటువంటి వాళ్ళం? బాలి సులమగుచ్చు మిక్కిలి మేలరుగని మమ్ము నీదు మించిన దయచే పాలించి ఇత్తువెప్పుడు చాలగా ఇహ పరములందు సకల సుఖంబు. పరమేశ్వర, మేము మూర్ఖులం, మాకేం తెలియదు, నిన్ను ఎలా అర్చించాలో తెలియదు. నీకు ఏదైనా ఇస్తామంటాం కానీ నిజంగా నువ్వు అడిగితే ఇవ్వలేము మేము. మా అజ్ఞానం అటువంటిది, మాట నిలబెట్టుకోలేని సామాన్యులం. అయినా మమ్మల్ని పాలించి మమ్మల్ని అనుగ్రహించి దయతో మాకు సుఖాలు ఇస్తావు, అదే నీ గొప్పతనం అన్నాడు. నిజమట, భగవంతుడు తినడం లేదు కాబట్టి ఇవన్నీ నివేదన చేస్తున్నాం కానీ ఆయన రోజు ఈ కొబ్బరికాయలు ఇవన్నీ తినేస్తే మనం ఎక్కడ చేస్తాం? శంకరాచార్యులు విఘ్నేశ్వర పూజ చేసి పశు విఘ్నేశ్వరుడు మీద మంత్రం చల్లేట, మంత్రజలం చల్లగానే ఆ పశు విఘ్నేశ్వరుడు అసలు విఘ్నేశ్వరుడు అయిపోయాట. మొత్తం పాయసం పులిహార బూర్లు అన్ని తినేసేట. ఆయన రాజుగారికి ముచ్చెమట్లు పట్టాయి, బాబా ఆయన మళ్ళీ పశువు కింద మర్చేయండి అన్నట్ట. అది పరిస్థితి. అలాగే గురువుగారు మీ భక్తులు అంటే మీరు ఏమడిగా ఇస్తామంటారు, నా శిష్యులు చాలామంది కొంప తీసిన అడిగానంటే వాళ్ళు రెండో రోజు అక్కడ కనపడరు, పారిపోతారు. అంచేత సహజం, అడిగినవి కోరికలు తీర్చలేము స్వామి నీకు, అయినా నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తావు, అది నీ గొప్పతనం, ఇది మా దురదృష్టం. ఇప్పుడు మేము నీకు ఇష్టము లేని పూజలు చెయ్యకపోతే అధికమైన నీ కృపా కటాక్షణాలు మా మీద ప్రసరిస్తావా? మేము చేసినా చెయ్యకపోయినా మమ్మల్ని అనుగ్రహించు. వరం ఇయ్యదలిచి మమ్మల్ని కరుణించావు, నిన్ను చూసాం మా కళ్ళతోటి. అసలు నిన్ను చూసిన తర్వాత, నీ దర్శనం చేసిన తర్వాత వేరే కోరుకోవాలా? ఆ కోరక్కర్లేదు. ధరమగు నే వరదనే రథ శ్యామంగా, నీ దర్శనం అయిన వాడికి వచ్చే ఫలితం ఊహించడం కూడా మా వల్ల కాదన్నారు. మేము స్తుతించలేం, నీవు ప్రసన్నుడు అవుతావు. పుట్టిన దగ్గర నుంచి ప్రతి జీవిని జ్వరము, మరణము, జర, రుజ, పతనం, కల్మషం, దోషం ఇవన్నీ ఆవరిస్తాయి. ఇవి ఇక మీదట మమ్మల్ని ఆవరించుగాక. పునర్జన్మ లేని జీవితం మాకు ఇయ్యి. మాకు స్వర్గం మీద కోరిక లేదు, ఇంకో వస్తువుల మీద కోరిక లేదు. ధనకాముడు ధనం అడిగితే ఇస్తావు, గృహకాముడు గృహం అడిగితే ఇస్తావు, ఇంకోటి ఎవడో ఏదడిగితే ఇస్తావు. మాకు మాత్రం నిరంతరం నీ దర్శనం చేసుకోవాలన్నది. అంటే ఏంటంటే, మాకు నీ ఆ ఈడు కలిగిన, నీ ఆకారం కలిగిన, అంటే నీ రూపం. ఈడు అంటే ఇక్కడ వయస్సుని కాదు, అంత పెద్ద కొడుకు ఒకేసారి పుట్టమని కాదు. అసలు ఆయన అంత రూపంతో కొడుకు పుడితే భరించలేం కూడా. అచ్చం నీ రూపము, నీ రంగు, నీ లక్షణాలు ఉండే కొడుకు ఒకని మాకు సంతానం కావాలి. అటువంటి నీలాంటి కుమారుడు చూసి ఎప్పుడు విష్ణు మా ఎదురుగుండా ఉన్నాడని ఆనందం మేము చెందుతాం. అప్పుడు మాకు మోక్షం దానంతర అదే వస్తుంది. అసలు నీ దర్శనం అయితే మోక్షం మేము కోరుకోవాలా? కాబట్టి నీలాంటి ఒక పుత్రుణ్ణి మాకి, అనగా పరమదయాస్వరూపుడు వేదమూర్తి, పరమేశ్వరుడు పురుషోత్తముడు పరంజ్యోతి స్వరూపుండైన శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వుతూ, మునులారా, నాభి తక్కువ కలిగిన శ్రోతలారా, ద్రష్టలారా, వేదవాక్యములతో నన్ను ప్రస్తుతించారు. ఈ నాభి అనే మహారాజు తన భార్యాయుక్తుడై నన్ను అర్చన చేసి పూజించి నాతో సమానమైన ఆకారం కల ఒక కుమారుణ్ణి మిమ్మల్ని అడిగాడు. నాతో సమానమైన ఎవడున్నాడు ఈ లోకంలో? ఎవడో లేడు. అంటే అర్థమైపోయింది, నేనే నీ కొడుకును అవుతానన్నాడు ఆయన. నాతో సమానమైన వాడు ఎక్కడున్నాడు? నాకాది లోకములలో నాకు సరివచ్చు నట్టి నందను నెటు నాలోకింపలేరు కావున నాకు సరినేనగా మనమున నెరుగుడి. భూలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలలో సకల భువన బ్రహ్మాండములలో నాతో సాటి వచ్చేవాడు, నాతో సమానమైన వాడు, నాన్ని లక్షణములు కలిగిన వాడు నేను తప్ప మరొకడు లేడని గ్రహించండి. కాబట్టి నా ఓటి వాడు మీకు కొడుకు కావాలంటే నేనే పుట్టాలి తప్ప మరొకడు రావడం లేదు. ఇది కోరుకోండి, మీరు కూడా భగవంతుండి గొడవ లేదు, ఆయన వచ్చి పడిపోతాడు ఆటోమేటిక్గా. స్వామి అదే అన్నారు, నాతో సమానుడు లేడు కాబట్టి నేనే మీ కుమారుణ్ణే పుడతారు. ఈ నాభి భార్య అయిన మేరుదేవికి నేనే పుత్రుణ్ణే పుడతాను. ఆ నేను పుత్రుణ్ణి జన్మించడం వల్ల ఈవిడ ఖ్యాతి సమస్త లోకాలలో వ్యాపిస్తుంది. ఇంద్రుడు ఈవిడికి పాదాలు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాడు. భగవంతుడు ఆవిడ కొడుకు పుడితే ఇంద్రుడేమిటి చంద్రుడేమిటి, ఎవడైనా చేయవలసిందే అని పలికి ఆ పరమేశ్వరుడు అగ్ని ఆగ్నిధ్రుని యొక్క పత్ని అయిన ఆ మేరుదేవి యొక్క గర్భం కేసి తన దృష్టి నిలబెట్టి టక్మని మాయమైపోయాడట. హోమకుండంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆయన ప్రత్యక్షమైంది ఎక్కడ, యజ్ఞగుండంలోని అగ్నిలోంచి పుట్టాడు. అగ్నిలోకి క్షణ మాయమైపోయాడట. భగవంతుడు కనుక అలా టిక్కన మాయమైపోతాడు. ఆ తర్వాత మహానుభావుడు యోగ ధర్మాలు లోకానికి చెప్పాలి, ధర్మం చెప్పాలి, వేద సారం లోకంలో ప్రచారం చెయ్యాలనుకున్నాడు. అందుకని ధర్మ ప్రతిష్టాపన, యోగ ధర్మాన్ని లోకంలో వేద ధర్మాలను స్థాపించుట అనే లక్ష్యంతో పుండరీకాక్షుడు నాభి భార్య మేరుదేవి గర్భాగారంలో అంశస్వరూపుడే పుట్టాడు. కడుపులో ప్రవేశించాడు అంశతో, మొత్తం ఆయన డైరెక్టే పుట్టాడు. అలా పుట్టేస్తే నాకు ఇబ్బంది, చిన్న అంశని ప్రవేశపెట్టాడు. అప్పుడు ఆవిడ అంశని ఒకరోజు రెండు రోజులు కాదట, ఒక 100 ఏళ్ళు కడుపులో భరించిందట. ఆవిడ ఎంత గొప్పదో చూడండి, 9 నెలలు దాటిందంటే మన వాళ్ళు టిక్కును డాక్టర్ గారి దగ్గర పట్టుకుపోతారు, సిజేరియన్ టిక్కు అని 5,000 బిల్లు వేస్తారు అక్కడ. ఈ బాధలు లేవు ఆవిడికి, 100 ఏళ్ళు భరించిందట. 100 ఏళ్ళు కడుపులో ఉన్నా ఆశ్చర్యం చెప్పారు, గర్భాయాసము కింత లేదు. అసలు కడుపులో పిల్లాడున్న బెంగలేదట ఆవిడకి. పని చక్కగా చేసేసుకుందిట, పాయసం వండేసుకుని తినేసిదిట ఆవిడ, వంగి పనులు చేసుకునేదిట. ఆవిడకి గర్భ క్లేశము లేదు, ఆవిడ అదృష్టవంతురాలు. అంచేత ఆవిడని తలుచుకుంటే ఈ గర్భవతులకు కొన్ని ఆయాసాలు ఉండవు అని శాస్త్రం పూర్వం చెప్పేవారు. అది మనకి ఇప్పుడు తెలియకుండా అయిపోయింది. అయింది ఏదో అయింది, మిగతా వాళ్ళన్నా ఇది విందాం. ఆ తల్లి గర్భంలో 100 ఏళ్ళు ఆయన ఉండి ఏం చేశాడనేది టుమారో. స్వస్తి ప్రజాభ్యపై అవిద్యాన తన వయస్సు కలిగినటువంటి తన ఆకారం కలిగినటువంటి కుమారుడు కావాలి అని నాభి కోరగా ఆ భగవంతుడు వాసుదేవుడు అందుకు అంగీకరించాడు. నాభి భార్య అయిన మేరుదేవి గర్భంలో ఆయన ప్రవేశించాడు శ్రీ మహావిష్ణువు. మేరుదేవి యందు మేరుధీరుండగు హరి సమస్త లక్షణాన్వితుండు శమదమాది గుణ విశారదుండుదయించ సకల జనుల కపుడు సంతసముగా. ఆ మేరుదేవి గర్భం నుంచి మేరుపర్వతం వలె మంచి గంభీరుడు ధీరుడు అయిన హరి సమస్త సుగుణాలతో సల్లక్షణాలతో శమము దమము మొదలైనటువంటి లక్షణాలతో అవతరించాడు ఆయన. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, ఇంద్రియ నిగ్రహం, తిండి తెప్ప మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా ఏవి ఎంతవరకు స్వీకరించాలో ఆ రకంగా స్వీకరించేవాడు, శమదమ లక్షణాలు కలిగినవాడు. జీవి పుట్టిన దగ్గర నుంచి నియమబద్ధంగా జీవిస్తాడు, శమదమ లక్షణాలు కలిగినవాడు. ఎవరికి నియమం ఉండదండి, ఎప్పుడు పడితే ఎప్పుడు తినడం, దానికి వేళ ఉండదు పాలు ఉండదు. వాడికి వీలుంటే ఎప్పుడు వీలుంటే అప్పుడు స్నానం, ఎప్పుడు వీలుంటే అప్పుడు పూజ, ఎప్పుడు వీలుంటే ఇప్పుడు భోజనం, ఏదైనా దానికి ఒక శ్రద్ధ ఒక పద్ధతి లేకుండా చేయటం. ప్రతిరోజు ఒక నిర్ణీత కాలం ప్రకారంగా స్నానము సంధ్యా జపము తపము ఇటువంటి సాధ్యమైనంత వరకు నడపడం, ఊరు వెళ్ళినప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు పక్కన పెడితే తక్కువ కాలంలో ఒక నియమం ప్రకారం నడుచుకోవాలి. ఈ లక్షణాలన్నీ పద్ధతి ప్రకారం ఉంటే కూడా వాడు శమధమ సద్గుణాన్వితుడనే శాస్త్రం చెబుతున్నది. అదిగో అటువంటి శుభలక్షణాలతో లోకానికి ఆనందం కలిగించడం కోసం గుణ విశారదుడు శ్రీ భగవంతుడు అవతరించాడు. ఆయన తన అంశతో ఆ మేరుదేవి గర్భం నుంచి జన్మించగానే జనులకు బ్రహ్మానందం కలిగిందిట. ఏకాంతితో పుట్టాడైన మరి అంటే ధవళకాంతియుక్తి తనరు దేహం బును, తెల్లని రంగుతో పుట్టాడట. రాముడు కృష్ణుడికి మళ్ళీ ఇంద్రనీలపు రంగులో పుట్టలేదు ఆయన, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రంగులో పుట్టాడన్నారు. తెల్లగా పుట్టాట, ఎర్రగా పుట్టాట, పసుపచ్చ రంగులో పుట్టాట, మూడు మూడు అవతారాల్లో. తర్వాత కృష్ణ అవతారం, రామ అవతారాల్లో కాస్త శ్యామలత్వంతో జన్మించాడు. ఇక్కడ మాత్రం ఈ నాభికి మేరుదేవికి పుత్రుడిగా జన్మించిన భగవంతుడు తెల్లని కాంతితో జన్మించాడు. శరీరం తెల్లగా ఉండడంతో సరిపోతుందా? అవయవములు శాస్త్ర లక్షణం ప్రకారం ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ఇట శుభ లక్షణాలు కలిగిన వాళ్ళకి అవయవాలు కూడా అలా ఉంటాయి. చేతులు ఎలా ఉండాలి? చేతులు ఈ మోకాళ్ళని తాకితే అది శుభ లక్షణం ఉన్నారు అని చేత ఆజానుబాహు అంటారు. అటువంటి వాడిని ఆజానుబాహువుగా. పాదములు బొటనవేలు దాటిన దగ్గర నుంచి చీలమండ వరకు కూడా పై ప్రదేశం తాబేటి చెప్పవలే నునుపుగా బలంగా ఉండాలి. అలాగ ఉంటూ నడుము దగ్గర కించిత్తు సన్నతనముతో, పొట్ట మీద మూడు ముడుతలతో, విశాలమైన వక్షస్థలంతో, బలమైన ఆకృతితో, సొగసైన కళ్ళతో, శుభలక్షణాలతో జన్మించాడు. మహిత బల పరాక్రమంబు వీర్యమునుదలంచి చూచి జనకుండు పేరిడే, మంచి బలం తేజస్సు అన్నీ ఆయనలో కొట్టవచ్చినట్టుగా అసలు ఆ మనిషిని చూస్తేనే చాలు ఇతడు గొప్పవాడు అనిపిస్తున్నది. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనచ వకారై పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం అన్నారు. ఐదు వకారాలు ఉండాలట మనిషికి గౌరవం పొందడానికి. ఈ పంచవకారములలో ఏది లేకపోయినా కొంత కొంత గౌరవం తగ్గుతుందన్నమాట. ఐదు ఉన్నవాడు అదృష్టవంతుడు, కనీసం మూడైనా ఉండాలి. ఏమిటా పంచవకారములు అంటే, వస్త్రేణ, ముందు వస్త్రం బాగుండాలి. కంపు కొట్టే మురికి గొడ్డ వేసుకుని ఇక్కడ కూర్చుంటే దండం పెట్టేవాడికి అసహ్యం వేస్తుంది. కాబట్టి వస్త్రం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అది ఎలా ఉన్నా చిరిగినా పర్వాలేదు, శుచిగా శుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండాలి. వపుష శరీరం కూడా చూపడానికి కొంచెం ఆకర్షణీయంగా ఉండాలి. వికారాకారంతో ఉన్నవాడి మీద కూడా కొంత గౌరవం, చూపులు కదా మొట్టమొదటి పడేది. కాబట్టి గౌరవానికి ఈ శరీరాకృతి కూడా, శరీరాకృతి మన చేతిలో లేదు, భగవద్ అనుగ్రహం. వాచ వస్త్రం బాగుందండి, ఆకారం చూస్తే అదరగొట్టేస్తున్నాడు, మంచి అందంగా ఉన్నాడు వాడు, కానీ నోరిప్పితే కంపు, చచ్చిపోతాం వెళ్ళలేము, కూకోయింది అంటాడు, ఏమిటి ఉపయోగం? కాబట్టి మూడవది వాచ, వాక్కు బాగుండాలి. మంచి వాక్కు ఉంటేనే స్ఫుటమైన వాక్కు, అన్నిటికంటే ఎక్కువ గౌరవం తెచ్చిపెట్టేది వాక్కులో ఉండేటటువంటి సుస్పష్టత. అంచేత వాక్కు బాగుండాలి. వాక్కు బాగుంది కానీ చదువుకోనివాడు ఎంత గట్టిగా స్పష్టంగా మాట్లాడినా పాండిత్యం లేకపోతే అందులో వ్యాకరణ దోషాలు అన్నీ తప్పులే వస్తాయి. ఒక పదానికి ఒక పదం పడుతుంది, పదానికి అర్థం తెలియదు. అంచేత చాలామంది క్షుద్రుడు అంటే భయపడతారు. క్షుద్ర పూజలు అంటే ఏమిటో అని భయం. క్షుద్రం అంటే లేదు, అల్పము తక్కువ పూజ అని అర్థం. ఎక్కువ పూజ చేయకుండా తక్కువ పూజ చేస్తే క్షుద్ర పూజ అన్నారు, అంతకంటే ఏం లేదు. దీనికి మన వాడు క్షుద్ర పూజ అనేసరికి ఎందుకు భయపడతారంటే ఆ పదానికి క్షుద్రము అంటే చిన్న అల్పము అని అర్థం ఉందని తెలియక, దాని అర్థం తెలియకపోవడం వల్ల వచ్చిన దెబ్బలు. అందువల్ల ప్రతి పదమునకు కూడా అర్థము తెలియకపోవటం వల్లనే ఇబ్బంది పాలవుతాం. కాబట్టి నాలుగవది విద్య ఉండాలి. విద్య ఉంటేనే గౌరవం. ఈ నాలుగు ఉన్నాయి. మంచి వస్త్రాలు ధరిస్తాడు వాడు జమీందారు అనుకుందాం, శరీరం అందంగా ఉంది, వాక్కు స్ఫుటంగా ఉంది, చదువుకున్నాడు, అన్నీ ఉన్న వినయం లేదు, ఉపయోగం ఉంది. కనిపించిన వాళ్ళల్లో నువ్వు సొంట మీద దుర్మార్గుడు చీ పో అని పొద్దున సాయంకాలం దగ్గర తిడుతూనే ఉంటాడు అవినయంతతో, వాడి వల్ల ఉపయోగం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడు. కాబట్టి ఐదవ లక్షణం వినయం ఉంటే ఇవన్నీ శోభిస్తాయి. ఈ ఐదు వకారములు వస్త్ర, వపుహు, విద్య, వాక్కు, వినయము అని పిలిచేటటువంటి పంచవకారములు ఉన్న నరుడు గౌరవమును పొందుతాడు. అందువల్ల ఈ పుట్టిన కుర్రాడులు అన్నీ కనపడుతున్నాయి, చిన్నప్పటి నుంచి కనపడుతున్నాయట. అదేమిటంటే ఆయన భగవత్ స్వరూపుడు చిన్నప్పటి నుంచి తెలిసిపోతే ఆ రూపము, ఆ ఆకారము, ఆ ఏడుపు, ఏడిస్తే కూడా సంగీతం పోయినట్టు ఉండేది ఆయన చిన్నప్పుడు. కొంతమంది పాడితే ఏడ్చినట్టు ఉంటుంది, ఈయన ఏడిస్తే పాడినట్టు ఉండేది. అది మహానుభావుడి యొక్క లక్షణం. అన్ని లక్షణములు చూచి ఆ తండ్రి ఆ కొడుకు ఎవరు పేరెట్ట, సుతుని ఋషభుడను చూపిం సొంపుతోడ, ఋషభుడు అని పేరు పెట్టాడు. అరుకారం అన్నమాట, ఋషిలో ఉండే రుతో ఋషభుడు, తెల్లని వాడు, బలవంతుడు, ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు అని అర్థం. ఈ విధంగా పేరు పెట్టాడు. ఈ కుర్రవాడు పుట్టిన శుభముహూర్తం తెలుసుకున్నారు. నాభేమో మరి చక్రవర్తి అయ్యే, మనువు యొక్క వంశం స్వయంభూ మనువు వంశం వాడు, అందుకని ఎక్కడెక్కడి బ్రాహ్మణోత్తములు, మంత్రులు, పరివారం, హితులు, పురోహితులు, ప్రజలు, బంధువులు అందరూ అక్కడికి వచ్చారు. అందరి మనస్సులోనూ ఆ కుర్రాన్ని చూడగానే వీడు భవిష్యత్తు రాజు మనకి అనుకున్నారట. అది ఆశ్చర్యం. రాజుగారికి పిల్లలు పుట్టవచ్చు, కానీ ఆ పిల్లవాడిని అందరూ కూడా రాజు అనుకోరు. కొంతమంది ఒక్క కొడుకుని అనుకుంటే, కొంతమంది ఇంకొకటి అనుకుంటారు, కొంతమంది అసలు ఈ రాజుగారికి ఒక్కడే కొడుకు అనుకోండి, ఆ ఒక్క కొడుకు ఎందుకు పలికిరాడు అనుకోవచ్చు. కానీ వచ్చిన ప్రతి ఒక్కడు ఈ ఋషభుణ్ణి చూచి, మనకి ఉత్తరాధికారి, నాభి తర్వాత రాజయ్యే లక్షణం ఇతనికి ఉన్నది, అబ్బా ఎంత బాగున్నాడు అనుకుని ఆ బాలకుణ్ణి సుస్థిర బుద్ధితో కరమనురాగమున రాజుగా చూచిరలను రాజుగా చూచారు. పైన ఉండే చంద్రుణ్ణి ఎంత ఆనందంగా చూస్తారు, ఇక్కడ ఈతని కూడా అంత అందంగా చూచారు, రాజుగా చూచారు. పైన ఉండే చంద్రుణ్ణి ఎంత ఆనందంగా చూస్తారు, ఇక్కడ ఈతని కూడా అంత అందంగా చూచారు. సరే క్రమేపీ కుర్రవాడు పెరిగాడు. 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నట్ట అతను. ఒక్కొక్క విద్య నేర్చుకోవాలంటే, ఒక వేదం చదువుకోవాలంటే ఋగ్వేదం, వేద పండితుల దగ్గర చిన్నప్పుడు కుర్రాన్ని పారేస్తే 10 సంవత్సరాలు పడుతుంది ఒక వేదానికి, ఏది జాగ్రత్తగా శ్రద్ధగా చదివితే. అటువంటిది 4 వేదాలు చదువుకోవాలంటే 40 ఏళ్ళు కనీసం పడుతుంది. ఇంకా తక్కిన శాస్త్రాలు ఎప్పుడు చదువుతాడు ఇవన్నీ అంటే, సైమిల్టేనియస్గా కాస్త కాస్త నడిపిన అధమపక్షం అన్ని పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు భగవద్ అనుగ్రహం లేకుండా కేవలం మామూలుగా చదువుకోవాలని ప్రయత్నించిన వాడికి 50 సంవత్సరాలు పడుతుంది. భగవద్ అనుగ్రహం లేకుండా ఎందుకన్నానంటే, ప్రతి వాడికి భగవద్ అనుగ్రహం ఉంటుంది. కొంతమంది మీద విపరీతమైన పూర్వజన్మ సుకృతం ఉండడం వల్ల తొందరగా వచ్చేస్తాయి. అలా తొందరగా వచ్చే వాళ్ళల్లో అరుదైన వ్యక్తులు ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళకు కూడా 7 పట్టచ్చు. ఇతడు విష్ణు స్వరూపుడు గనక 64 విద్యలు 64 రోజులలో రోజుకొక విద్య విని నేర్చుకున్నాడు. మళ్ళీ సెకండ్ టైం రిపిటేషన్ లేదు. మళ్ళీ చెప్పండి అని ఎప్పుడూ గురువు గారిని ఆయన అడగల. ఒకే ఒక్కసారి ఏం చెప్పడం, ఆయన వినడం. ఇలా ఒక్కసారి విని నేర్చుకుంటే అతన్ని చూచి ఆశ్చర్యపోయారు ప్రజలు. అబ్బా ఏం మహిమరా వీడిది అనుకున్నారు. క్రమేపి ఈ నాభి తన కుమారుణ్ణి యువరాజుని చేశాడు. అతను గొప్పతనం చిన్నప్పటి నుంచే తెలుస్తుంది కనుక చిన్నప్పుడే అతన్ని యువరాజుని చేశాడు. చిన్నప్పటి నుంచి ఈ ఋషభుడు విష్ణుస్వరూపుడు గనుక అనేక మహిమలు చూపించాడు. గుడ్డివాడు అయిన ఒక తన వంశస్థుడు వచ్చి, నాకేం కనపట్టం లేదు, కుర్రాడు 64 విద్యలు చదువుకున్నట్ట ఏడి అని అడిగట్ట. వెంటనే వాడి కంటిపై చెయ్యేసి నేనేం చూపిస్తే వాడి కళ్ళు వచ్చాయి. చెవిటివాడికి చెవుడిచ్చేవాడు, ఆ చెవులు చక్కగా పనిచేసేలా చేసేవాడు. ఇలా రకరకాల రోగాలు నయం చేస్తూ ఉంటే ఇతడి మహామహిముడు అని తెలిసిపోయింది లోకానికి. పురుహూతుడతని మహిమలు సరగున విని చిత్తమున సహ్యము కామిన్ పరిగించి వృషభుడేలడి ధరణిని అనావృష్టి మిగుల దట్టము చేసెన్. ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది, నాకు కళ్ళు ప్రసాదించు బాబోయే అని వేదమంత్రములతో ఇంద్రుడిని పిలిచేవారట భూలోకంలో ప్రజలు. ఇతడు వచ్చాక ఇంద్రుడిని పిలవడం మానేశారు. దగ్గరలో ఎవరుంటే వారి దగ్గరికి వెడతారు కదా మరి, అందుకని వెళ్ళి ఇతని ద్వారా అన్నీ బాగు చేయించుకుంటూ ఉంటే ఈ మహిమలు విన్నాడు ఇంద్రుడు. ఒళ్ళు మండింది, గొప్పతనాన్ని చూసి అందరూ సహించలేరు. అంచేత ఒక వ్యక్తికి గౌరవం కానీ ఐశ్వర్యం కానీ ఇంకేమైనా కానీ కలిగితే ఎంత అసహ్యం కలుగుతుంది, కొందరికి సహించలేరు, ఈర్ష్య కలుగుతుంది. భక్తులకు జ్ఞానులకు ఆనందం కలుగుతుంది, ఆహ్ అటువంటి వాడికి గౌరవం జరిగింది అని కొందరు సంతోషిస్తారు, కొందరు ఏడుస్తారు. సహజమది లోకసక్షం. భగవంతుడికి కూడా ఈ విరోధులు ఉంటారట. పైగా విచిత్రం ఏంటంటే ఇంద్రుడికి ఇతని మీద విరోధం కలిగిందిట. వీడెవడరా, వీడికి ఎంత గౌరవం వచ్చేస్తుంది ఈ ఋషభుడికి అని కోపం తెచ్చుకొని ఈర్ష్య వహించాడు. వెంటనే ఈ ఋషభుడి యొక్క రాజ్యం అంతా వర్షాలు లేకుండా అనావృష్టి పాలు చేసి పారేశాడు. అసలు ఏకమిగిన వర్షాలు కురిపించలేదు. ఈ మండపంలో ఇప్పుడు కూర్చున్నవాడికి ఎలా అయితే ఒళ్ళంతా మండిపోతుందో అలాగా ఆ రాజ్యంలో వాళ్ళందరికీ గిరగలు ఆడిపోయింది, చెమట్లు పట్టేస్తున్నాయి, మంచినీళ్ళు లేవు, చెరువులు ఎండిపోయాయి, కాలువలు ఎండిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ కటకటలాడిపోయారు జీవులు పాపం. ఒకప్పటి రాయలసీమ పరిస్థితి ఏర్పడిపోయింది, ప్రజలంతా గిల్లగిలగలాడిపోయారు. బాబు అయ్యి బాబు రక్షించు అని ఋషభుడి దగ్గరకు వచ్చారు. అది ఎరింగి ఋషభుడు అంతటా యోగమాయా బలంబు కథన అఖిల రాజ్యముందు కురియజేసే అత్యంత సంపూర్ణ వృష్టి దిన దినంబు వృద్ధి పొంద. ఆయన భగవంతుడు, ఆయన దగ్గర ఈ ఇంద్రుడి యొక్క లక్షణాలు మనకొస్తాయా? సామాన్యుడు కాదు కదా, 5:30 నుంచి వాహనం రాకపోతే అలా గుమ్మంలో పడున్నారు కానీ ఎగిరి రాగలిగానా, శక్తి లేదు నాకు. కానీ మరి ఆయన భగవంతుడు కనుక ఇది గ్రహించాడు, వారి ఇంద్రుడా నా రాజ్యం అంతా అనావృష్టి పాలు చేసేవా అనుకుని తన యోగ మాయాబలంతో ప్రజలారా మీరేం భయపడకండి అన్నాడు. ఒక్క ఆవాహన చేసేసరికి ఆకాశమంతా ఓ విపరీతంగా నల్లని కారు మేఘాలు అలుముకుపోయాయిట. దట్టంగా ఉన్నాయి మేఘాలు, సూది మొన మోపేంత సందు లేకుండా ఆకాశమంతా మేఘావృతమైపోయింది. ఆ మేఘాలు వరస పెట్టి వర్షం కురిసేటి ఎన్ని రోజులు? 7 రోజుల పాటు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీదకి వెళ్లకుండా వర్షం కురిసేయట. సముద్రాలు ఉప్పొంగాయి, కాలువలు విపరీతంగా ప్రవహించాయి, నదులు పూర్తిగా నిండిపోయాయి, చెరువులు నిండిపోయాయి, బావులు నిండిపోయాయి, భూమండలం అంతా సస్యశ్యామలం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి సకాల వర్షాలు నిత్యం కురిపిస్తూ ఉండేవాడు ఆయన. భూమండలం ఆయన అఖిల రాజ్యము సంపూర్ణ వృద్ధి పొందింది, దినదినాభివృద్ధి చెందింది. హాయిగా సకాల వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే తిండి ఉంటుంది, యజ్ఞాలు ఇవి జరుగుతాయి, అన్నీ సక్రమంగా ఉంటాయి. ఏ దేశములో పండితోత్తములు నిరంతరం పూజింపబడతారో, ఎక్కడ కాటకం లేకుండా ఇబ్బంది లేకుండా జ్ఞానులు ఉంటారో ఆ రాజ్యంలో ధర్మం ఉంటుంది. ఇక్కడ ఈయన రాజ్యంలో అన్ని పంటలు సస్యశ్యామలంగా ఉండడం వల్ల వేద పండితులు పురాణజ్ఞులు ఐశ్వర్యవంతులయ్యారు. ప్రజలు వారికి యథాశక్తిగా దక్షిణలు ఇచ్చారు, వాళ్ళకి దాతృత్వం ఎక్కువ ఉండేది. ఇట్లు ఋషభుండు పురంధరుండు చేయి దౌష్ట్యంబునకు నవ్వి అజనాభంబును తన మండలంబు సుభిక్షంబుగా చేసి, ఈ విధంగా ఆ ఋషభుడు విష్ణుస్వరూపుడు ఇంద్రుడి యొక్క దౌష్ట్యానికి కోపగించలేదట, నవ్వి ఊరుకున్నట్ట. మహానుభావుడు ఆయన తలుచుకుంటే ఉఫ్ అంటే పడిపోతాడు, ఇంద్రుడు రాలిపోతాడు. అంచేత కోపగించడం భగవంతుడి లక్షణం కాదు, వాడు తప్పు చేశాడు అయినా ఇంద్రుడు పుత్రుడు గనక క్షమించి అజనాభము అని పేరు కలిగిన తన మొత్తం రాజ్యమంతా తన యోగశక్తితో వర్షాలు కురిపించి సస్యశ్యామలం చేసి సుభిక్షం చేశాడు. ఇది తెలుసుకున్న తండ్రి ఆశ్చర్యపోయాడా, భలే కొడుకు జన్మించాడైతే ఎందుకని, విష్ణుమూర్తి ఇచ్చిన వరం నాకు ఫలించింది, లేకపోతే ఇంద్రుణ్ణి ఎదిరించి వర్షాలు కురిపించి లోకమంతా సస్యశ్యామలం చెయ్యగలిగే మహానుభావుడు ఎవడుంటాడు అనుకుని ఇటువంటి కొడుకు పుట్టినందుకు ఆనందం చెందాడు. నరలోక ధర్మములు పొందిన పుండరీకుణ్ణి చూచాడు. మరి భగవంతుడే అవ్వచ్చు, కానీ నరలోక ధర్మం పొందాడు, తన కొడుకు అయ్యాడు కదా, అందుకని తన కొడుకునే ప్రేమగా లాలించాట. భగవంతుడిని తెలిసిన మానవ లక్షణం ఏంటంటే, మానవుడి యొక్క లక్షణం, మానవుడిగా పుట్టిన భగవంతుడు తన కొడుకునే అనుకున్నట్టు ఆయన. నా తండ్రి, నా బాబు, నా తండ్రి అని తొడ మీద పెట్టుకుని మోహంతో ఉపలాలించేవాడు, కౌగిలించుకునేవాడు, చిన్నప్పటి నుంచి అలాగే చేసేవాడు. పెద్దయిన కొడుకును కూడా మూర్ఖుని వాసన చూసి బ్రహ్మానంద భరితుడయ్యేవాడు. ఒకరోజున ప్రజలందరినీ పిలిపించి, ప్రజలారా, ఎంతకాలం నీ రాజ్యం పాలించానికి, ఎంతకాలం ఈ శరీరం, ఎన్నేళ్లు జీవించినా ఈ శరీరానికి వ్యామోహం నశించదు, ఇంకా 10 ఏళ్ళు జీవించాలనే ఉంటుంది. కానీ ఇక నాకు నా కుమారుణ్ణి చూచాక దుర్వ్యామోహం లేదు, శరీరం మీద ఏం మమకారం లేదు. మీరు అనుమతిస్తే ఈతణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తా, మహారాజుని చేస్తాను. ఏమంటారనగా, అందరూ బ్రహ్మానంద పడ్డారట, నువ్వెప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నావు అన్నారట. అయితే ఆయన బాధపడ్డా, నువ్వెప్పుడు పోతావా అని కదా అర్థం అక్కడ, మరి వాడు ఎప్పుడు రాదవుతాడని ఎదురు చూస్తున్నావునే అన్నారు. తన కుమారుణ్ణి ప్రజలు కోరుకుంటున్నారనేది రాజుకు ఆనందమే ఇచ్చింది. అందుకని సమయ సేతు రక్షణానికి శుభముహూర్తం చూసి పూజ్యమైన తన సామ్రాజ్యానికి అతన్ని అభిషిక్తుని చేసి భూసురోత్తములకు బ్రహ్మాండమైనటువంటి భూరి దక్షిణలు ఇచ్చి ప్రధానమంత్రులందరికీ ఇతని బాధ్యతను అప్పగించి, మంత్రులారా మీరు జాగ్రత్తగా చూసుకోండి, కుర్రాడు ఇంకా తెలియదు, ఎంత భగవంతుడైనా ఆయనకి ఈ కొడుకు కనుక కుర్రాడు జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు. తదనంతరం మేరుదేవితో పాటు నరనారాయణాస్థానానికి వెళ్ళాడు. బదరీవనంలో, బదరి అంటే అంత రేగు అని అర్థం, రేగు చెట్లు ఎక్కువ ఉండేవి అక్కడ, అందుకని దానికి బదరికావనము అని పేరు. హిమాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ బదరికావనానికి వెళ్ళి మహాయోగ సమాధితో నిష్ఠతో నరనారాయణులు ఇద్దరు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సేవ చేసి పురుషోత్తముడైన వాసుదేవుణ్ణి భూలోకంలోనే ఆరాధించి, ఇవన్నీ హంసస్వరూపాలు కదా మరి ఏకకాలంలో ఉంటాయి, వాళ్ళని ఆరాధించి క్రమేపీ శరీరాన్ని విడిచిపెట్టి హరిలో కలిసిపోయాడు ఆయన. మహాత్ముడైన విష్ణుమూర్తి యొక్క కంసిని తన ఇంట్లో ఋషభుడనే పేరుతో కొడుగ్గా పొందిన మహారాజు నాభి ధర్మాత్ముడు. సరసత ఏ నృపాలకు నీ జన్మము నందును భూసురోత్తముల్, సరసి జనాభు నిల్తక ప్రసన్నత చేసిన అంతమెచ్చి ఈశ్వరుడు తనంత గర్భమున వచ్చి తనూభవుడై జనించే ఆ నరపతి నాభికి సరియనందగునే నరనాథ అంజులన్. ఆ మహానుభావుడు తపస్సు చేస్తే బ్రాహ్మణులంతా మెచ్చుకున్నారు, ఆ భూసురత్తములందరికీ దక్షిణలు ఇచ్చాడు ఆయన. ఆ యజ్ఞానికి మెచ్చుకుని భగవంతుడు వాసుదేవుడే ప్రత్యక్షమయ్యాడు, తనంత తాను నీ ఇంట్లో కొడుకునే పుడతానన్నాడు, అన్నమాట నిలబెట్టుకుని ఋషభుడనే పేరుతో కుమారుడై పుట్టాడు. ఇలా విష్ణువునే కొడుకుగా పొందిన ఆ మహారాజు నరపతి నాభికి సాటి వచ్చే రాజు మరొకడెవడున్నాడు, ఎవరిని ఆయనతో పోల్చడానికి వీల్లేదు. అటువంటి వాడు నరనారాయణాశ్రమంలో హరిలో కలిసిపోయాడు. తర్వాత ఈ ఋషభుడు తన రాజ్యమంతా కర్మభూమిగా ధర్మభూమిగా తయారు చేయాలి, ప్రతివాడు పని చేయాలి, ప్రతివాడు ధర్మ కర్మలు చేయాలి. పని చేస్తున్నామంటే ఏదో పిచ్చి పనులు చేస్తున్నాం కాదు, ధర్మ కర్మలు చేయాలి, ధర్మశాస్త్రాన్ని ప్రకారం నడుచుకోవాలి. అలా నడుచుకోవడం కోసం నిర్ణయించుకుని జనులందరినీ పిలిపించాడు. వాళ్ళందరికీ చక్కగా ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే బాగుంటుంది, ఏ కర్మ వల్ల ఏ ఫలితం వస్తుంది ఇవన్నీ తెలుసుకున్నాడు, తెలిపాడు. గురువుల దగ్గర వేదం తాను చదువుకున్నాడు, ఎందుకంటే తాను చదువుకోకుండా ఇతరులు చెప్పకూడదు కనుక చదువుకుని వ్యాఖ్యలన్నీ ఇదివరకు నేర్చుకున్న 64 విద్యలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని ప్రజలకు పంచిపెట్టాడు, ఆ విద్యాబోధన చేశాడు. ఇంద్రుడు పశ్చాత్తాపడ్డట. ఇంద్రుడికి ఎప్పుడు కూడా ఒక లక్షణం ఉంది, అందితే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే రెండవది. ఆయనకి భయం కలిగింది, నేను అనావృష్టి పాలు చేద్దాము ఈ దేశమును అనుకున్నాను, కానీ ఈయన తన యోగ మాయా మహిమతో మొత్తం వర్షం కురిపించేశాడు ఆశ్చర్యకరంగా అని మనస్సులో కొంచెం జంకి, ఇతడు సామాన్య మానవుడు కానోప్పుడు అని దివ్య దృష్టితో పరికించి అతడు విష్ణుస్వరూపుడని కొంచెం గ్రహించి వెంటనే భూలోకానికి వచ్చేశాడు. మహాత్మా ఋషభ, నీవు విష్ణుస్వరూపుడవు, అసలు మహారాజంటేనే విష్ణువంశస్వరూపుడు, అందులో నీవు మహాత్ముడవు, లేకపోతే యోగమాయాబలంతో కృత్రిమ మేఘాలు సృష్టించి సుభిక్షం చేయగలవు ఆ లోకాన్ని, మహాత్ముడవు, బలవద్విరోధం మంచిది కాదు, నీలాంటి ఉత్తముడితో నేను విరోధం తెచ్చుకున్నాను అయ్యి బాబోయ్, అది చాలా ప్రమాదం నాకు అని కొంచెం భయపడి నేను నీ దగ్గరకు వచ్చాను, నన్ను అనుగ్రహించాలి అంటే నేను చెప్పిన మాట విను అన్నట్ట. ఏం కావాలి ఎందరా అన్నాడు ఆయన. ఏం లేదు, నా కుమార్తె జయంతినిచ్చి నీకు పెళ్లి చేస్తాను, స్వీకరించు, నాకు అల్లుడు అవుతావు, నేను చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయి, ఈ వంకతో నీ కాళ్ళు కడుగుతాను. నీ కాళ్ళు కడిగితే ఇంక అంతకంటే కావాల్సిందేముంది. సాధారణంగా నారాయణ స్వరూపుడా అని భావించి పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతాడు మామగారు, అల్లుడి కాళ్ళు కడుగుతాడు, అసలే నారాయణుడు, ఇక ప్రత్యేకంగా నారాయణ స్వరూప అండం ఎందుకు? ఆ భాగ్యం నాకు ఇమ్మనగా ఆయన ఒప్పుకున్నట్ట. శతమన్యుడిచ్చిన సతి జయంతీ కంజ పరిణయం వై అట్టి పడతి వలన భరతుడాదిగ సుతుల నూర్వురనుగాంచే. ఆయన ఇంద్రుడిచ్చినటువంటి ఆ ఇంద్రపుత్రిక జయంతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల ఆ ఋషభుడికి 100 కుమారులు పుట్టారు వరసగా, భరతుడు మొదలైన వాళ్ళు వాళ్లే. అందులో పెద్దవాడైన భరతుడి పేరు మీదుగానే ఈ భారతదేశం అని పేరు వచ్చింది. చాలామంది అనుకుంటారు దుష్యంతుడు కొడుకు భరతుడి వల్ల ఈ దేశానికి భారతదేశం వచ్చిందని, అది ఉత్తమాట. భరతుడు అంటే ఈయన ఋషభుడు అప్పటికి, నిజంగా మీరు భారతదేశం అనే పేరు ఎప్పుడో ఆ భరతుడి వల్ల వస్తే ఆ భరతుడు ఎప్పుడు పుట్టాడు? ద్వాపర యుగం వాడు, దుష్యంతుడి కొడుకు. అంటే ద్వాపర యుగం వరకు ఈ భారతదేశాన్ని భారతవర్షం అని పిలవలేదా అంటే ఎప్పుడో భారతవర్షం అని పిలిచారు. స్వయంభువమునుగు కొడుకు ప్రియవ్రతుడు, ఆయన కొడుకే మనం చెప్పుకున్నాం నిన్న నాభి. ఆగ్నేత్రుడు, ఆగ్నేత్రుడు కొడుకు నాభి, నాభి కుమారుడు ఋషభుడు, ఋషభుడు యొక్క కొడుకు ఈ భరతుడు. అంటే 5వ తరం దాటేసరికి భారతదేశం అని పేరు రావడానికి ఇతడు 3వ మూలకారకుడయ్యాడు 6వ తరంలో. అంటే కృతయుగ ప్రారంభంలోనే మొదటి పాదంలోనే భారతదేశం అని పేరు వచ్చింది. అయితే మన వాళ్ళు ఎలాగో భ్రమపడిపోయారు, ఎక్కడ భారతంలో కానీ అట్లా కూడా దుష్యంతుడి కొడుకు భరతుడి వల్ల భారతదేశం అని పేరు వచ్చిందని లేదు, అయినా ఆయన పేరు భరతుడు కదా భారతదేశం అని వచ్చింది అనుకుంటారు. కానీ విష్ణు పురాణము తక్కిన పురాణములు కూడా ఎప్పుడో కృతయుగ ప్రారంభంలోనే ఋషభపుత్రుడైన భరతుడి వల్లనే ఈ దేశమునకు భారతదేశం అని పేరు వచ్చిందని చెప్పారు. అట్టి భరతుని పేరను అవని తలము పురావరాశ్రమ గిరితరు పూర్ణముగుచు అమరి భారత వర్ష నామమున మించే. ఆ భరతుడి పేరు మీదుగా, ఋషభుని పెద్ద కొడుకు పేరు మీదుగా ఈ భూమండలం సస్యశ్యామలమై పర్వతాలతో అడవులతో నదులతో గిరుల పైనుంచి కిందకి ప్రవహించే చెరువులతో సమస్త తరులతో పుష్ప ఫలాలతో సమృద్ధి అయి భారత వర్షము అని పేరు తెచ్చుకున్నది. ఆ మహాభారత వర్షంలో ఈ మొత్తం కొడుకులు ఉన్నారు కదా ఆయనకి చాలామంది, వాళ్ళందరికీ వరుసగా కుశావర్తము, ఇలావర్తము, బ్రహ్మావర్తము, ఆర్యావర్తము, మలయకేతు, భద్రసేన, ఇంద్రస్పృక్కు, విదర్భ, కేకట అని 9 కొడుకుల పేరు మీదుగా 9 మండలాలు విభజించి ఈ భారత వర్షాన్ని, వీటిని ఆ పుత్రుల్ని రాజుల్ని చేసేసాడు ఋషభుడు. తర్వాత కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమసుడు, కరభాజనుడు అని మరొక 9 చెప్పే 100 తర్వాత కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమసుడు, కరభాజనుడు అని మరొక 9 చెప్పే 100 కొడుకులు. పెద్దవాడు భరతుడు, 9 9 పంపాడు, భరతుడిని తన దగ్గర ఎట్టే పెట్టుకున్నాడు. మరొక 9 కొడుకులు మాత్రం భగవద్భక్తులై యోగులై భాగవత ధర్మాన్ని ఆశ్రయించారు. వాళ్ళు పరమజ్ఞానులు. చిన్నప్పటి నుంచి వైరాగ్యంతో అడవికి వెళ్ళిపోయి కేవలం 3 సంవత్సరాల యోగాభ్యాసంతో భగవంతుడిలో మోక్షం పొందారు. మరొక 8 మంది కొడుకులు, మేము క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టి బ్రాహ్మణ ధర్మాన్ని అవలంబిస్తామని వేదములు చదువుకుని పౌరోహిత్యం చేసి కొంతకాలం జీవించి వాళ్ళు విడిచిపెట్టేశారు శరీరాన్ని. మరికొంతమంది కుమారులు ఏం చేశారంటే, అందరికీ లోకంలో బోధలు చేస్తాము అని పురాణాలు చదువుకుని పౌరాణికులై వెళ్ళిపోయారు కొంతమంది. మరికొంతమంది యజ్ఞయాగాదులు చేయిస్తాము అని అటు వెళ్ళారు. కొంతమంది దిగంబర యోగులై, యోగులు కాస్త భోగులై, కొంతకాలానికి రోగులై చివరికి శరీరాన్ని విడిచిపెట్టారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం. ఎవడిష్టం వాడిది. 100 మంది కొడుకులు అంటే ఎవరు తండ్రి మాట అందరూ వింటారా? భగవంతుడి పిల్లలే, కానీ భగవంతుడి మాట వింటున్నామా? మనము ఆయన పిల్లలమే, వినరు. ఇదంతా ఉత్తుత్తి మాట. అయ్యి బాబాయ్ గురువుగారు, మీరేం చెబితే నడుచుకుంటా ఉంటూ ఉంటారు నా శిష్యులు. మళ్ళీ నిజంగా చెప్పు, నడుచుకోమంటే తుపాకుండుకు దొరకరు. భగవంతుడు చెబితేనే వినరు వాళ్ళు. మన మాట ఎక్కడ వింటారని నేను అనుకుంటూ ఉంటా. అంచేతను సృష్టి రహస్యమే ఇది. ఆయన కొడుకులు ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతిలో వెళ్ళిపోయారట. ఎవడి దారి వాడిది, అన్నీ విన్నట్టే వింటారు. మళ్ళీ వాడి సందేహం వాళ్ళకేట, అదే ఆశ్చర్యం. ఇన్ని పురాణాలు విన్నా మనకు కూడా అంతే. అన్నీ అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళాక దీపారాధన ఇటెట్టచ్చా ఇటెట్టచ్చా? ఎక్కడ పెట్టినా దీపారాధన చేయండి రా బాబు అంటే వాళ్ళు. ఇదొక రహస్యం. ఇది జీవికి మాయ, అవిద్యామాయ యొక్క లక్షణం అన్నమాట. అంచేత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం అందులో 100 యజ్ఞాలు చేసిన వాడు ఉన్నాడు. వాడి పేరు మహాక్రతువు అని పేరు పెట్టారు ఆ 100 మందిలో. అందరిలోకి ఋషభుడి రాజ్యంలో పెద్ద గొప్ప పేరు తెచ్చుకున్నవాడు పెద్ద కొడుకు భరతుడు. ఆ మహానుభావుడు ఋషభుడు, విష్ణు స్వరూపుడు అని చెప్పుకున్నాం. జనవర ఋషభుని రాజ్యంపున ఐహిక ఫలము కోరు పురుషునొక నిన్ను కనువని ఎరుంగమన్నడు ఎనతేదుండతని మహిమలేమని చెప్పన్. ఆ ఋషభుడి రాజ్యంలో ప్రజలెవరూ కూడా ఐహిక ఫలితాలు కోరుకునేవారు కదా. యజ్ఞాలు జరిగినా, పూజలు చేసినా, ఇంకేవైనా పురాణాలు విన్నా ఇహఫలం కావాలి నాకు, ఈ భౌతికమైన వాంఛ కావాలి, ఈ అంబాసిడర్ కారు కావాలి, ఈ రకమైన ఇల్లు కావాలని కోరుకునేవాడు పాపం ఉండేవారు కాదు. ఎందుకు కోరుకోలేదు అని మనకు అనుమానం. అన్నీ వాళ్ళకు ఉన్నాయి, ఇంకా కోరుకోవడం ఎందుకు? లంకంత ఇల్లుంటే నాకు వెళ్ళి లంకంత ఇల్లు ఎవడు కావాలంటాడు? మట్టి పోసినంత బంగారపు రాసులు ఇంట్లో పోసుంటే ఇంకా బంగారం కావాలని కోరేవాడు ఎవడుంటాడు? ఏం అలంకరించుకుంటారు? ఒళ్ళంతా వంగిపోతుంది. కాబట్టి సమృద్ధిగా ఉంది రాజ్యంలో, ఐశ్వర్యం. కాబట్టి కోరికలు కోరుకోవడానికి ఎవడికి అసలు ఓపిక లేదు. ఉన్న డబ్బేం చేసుకోవాలో తెలిసేది కాదు. ఏ ఇంట చూసినా పంటలు విపరీతం కాబట్టి ధాన్యం ధాన్యం కుప్పలు తెప్పలుగా ఉండేది. అసలు భిక్షుకుడు లేడు, యాచకుడు లేడు. ఎక్కడ చూసినా మహైశ్వర్యం అయిపోయింది. అది ఆయన యొక్క స్థాయనం. ఆయన మహా తేజస్శాలి. ఆయన మహిమ ఇంత 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 అని చెప్పడానికి వీలు కాదు. ఆ ఋషభుడు రాజ్యం చేస్తున్నాడు. ఒకనాడు తన ఆత్మలో ఇలా అనుకున్నట్ట, నేను భూలోక ఫలితం అపేక్షించక మోహము విడిచిపెట్టి పుత్రులందరికీ రాజ్యం ఇద్దామనుకున్నాను. కొందరు రాజ్య స్వీకారం చేశారు. ప్రధాన రాజ్యం పెద్ద కొడుకు స్వీకరించాడు. భరతవర్షం అనే పేరు తెచ్చాడు తన పేరు మీదుగా. కొందరు భాగవతాన్ని ఆశ్రయించారు. మరికొంతమంది యజ్ఞాలు చేయించారు. కొందరు పౌరోహిత్యం చేశారు. మరికొందరు అన్నీ విడిచిపెట్టి దిగంబరులైపోయారు. మరికొంతమంది మరొక మార్గంలో పోయారు. సరే, ఇక మిగిలిన వాళ్ళకైనా ప్రజానీకానికైనా కొన్ని ధర్మాలు చెప్పి నేను నా వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను అని ఒక మామూలు రాజు అలా ఆలోచిస్తాడో. అలా ఆలోచించి 9 మంది కొడుకుల్ని, పెద్ద కొడుకైన భరతుణ్ణి పిలిపించి ప్రధాన రాజ్యాలు అప్పగించేశాడు. మంత్రుల్ని కొడుకుల్ని వెంట పెట్టుకున్నాడు. నాయనలారా, మీ అందరికీ ఎవరికి వారికి బాధ్యతలు అప్పగించేశాను. నేను బ్రహ్మావర్త దేశమంతా ఒకసారి తీర్థయాత్ర చేయాలనుకుంటున్నాను. నాతో తీర్థయాత్రలకు ఎవరు వస్తారు అన్నాడు ఆయన. తీర్థయాత్రలకు ఎవరు వస్తారనగానే తీర్థయాత్రలు పెంచుండే నాబోటి వాళ్ళు చాలామంది ఉంటారు. మేమొస్తామని చెయ్యెత్తారు. ఖర్చు ఏముంది ఆ రోజుల్లో? ఎక్కడ చూసినా తిండే. ఇప్పటికి మళ్ళీ 5,000 అవుతుంది, 10,000 అవుతుంది, టెర్రరిస్టులు కాల్చిపారేస్తారనే బెంగలేదు. అంచేత అందులో పైగా ఋషభుడు అంతా బయలుదేరారు. ఆవ శబ్దం పగిలిపోయింది, ఈ బస్సు తుస్సు ఉంది అని బెంగలేదు. కాలినడకన రథాల మీద బయలుదేరారు. దాంతో ఆశ్చర్యం ఏమిటంటే ప్రజలు కొడుకులు కూడా బయలుదేరారు కూడా, ఇళ్ళకి తాళాలు పెట్టేసి బయలుదేరిపోయారట. మొత్తం బ్రహ్మావర్త దేశమంతా తిరిగేశాడు ఆయన. అలా తిరిగి 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 చివరికి గంగా నదీ తీరానికి చేరాడు. ఇంకెక్కడితో యాత్ర పూర్తయిపోయింది. గంగలో స్నానం చేశాక ఎవరి దారిన వెళ్ళి మీ రాజ్యం మీరు పాలించుకోండి, మీ ఇళ్ళకి పోండి, ఇప్పటికే చాలా ఏళ్ళు గడిచిపోయింది, ఇళ్ళకి తాళాలేసి ఇళ్ళు ఏమయ్యాయో చూసుకోండి అని పంపించేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారట, మిమ్మల్ని విడిచి వెళ్ళలేము, మీరు రండి అన్నారు. నేను మిమ్మల్ని విడిచిపెట్టడానికే ఈ ప్లాన్ వేశాను, ఇక నేను సన్యాసం తీసుకుని శరీరం విడిచిపెట్టేస్తాను, మీరు ఇళ్ళకి పోండి, మీకు నాకు తేడా ఉంది, నేను ఇక అవతార ధర్మం పూర్తయిపోయింది అన్నట్ట. అయితే మాకు ఏదైనా మంచి బోధ చెయ్యండి, ఆ బోధలు విని ఇంటికి వెళ్ళి నడుచుకుంటామన్నారు ప్రజలు, పుత్రులు కూడా. అప్పుడు భరతుడు, తక్కిన పుత్రులు, జనులు, మంత్రులు అందరూ ఓ తోట కూర్చుని ఉండగా ఈయన కాస్త ఉన్నత స్థానంలో కూర్చుని, పరమ పుణ్యుండు ఋషభుండు ప్రణయమప్ప హర్షమందుచు అప్పుడిట్లను చూపలికే, పరమ పుణ్యా వినుడు ధరలో ఉన్న పుట్టిన పురుషులకును సునకములకు లేని కష్టములను తెచ్చుకాన కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు. ఓ కుమారులారా, నా మాట శ్రద్ధగా వినండి. ఈ బోధించడం అంటే మీకు తెలిసిందే చెబుతున్నాను, తెలియని చెప్పడం లేదు, అయినా ఎప్పటికప్పుడు చెప్పాలి కాబట్టి చెబుతున్నా వినండి. ఈ భూలోకంలో పుట్టిన మనుష్యులు మొదలుకొని కుక్కల వరకు సమస్త ప్రాణులకు కష్టము తెచ్చిపెట్టినది ఏమిటి అంటే కోరిక. అది ఏ కోరిక అయినా అవ్వచ్చు కాక మొత్తం మీద కోరిక కష్టం తెచ్చిపెడుతోంది. అన్నిటికీ మూల కారణం ఇచ్ఛా, కోరికలే. ధనము, దంపతులు, సంతానము, కీర్తి, భోగములు, సుఖములు, ఇవన్నీ కోరికలు, ఇవన్నీ కావాలని కోరుకోవటం. వీటి మీద ఏదన్నా ఆ అధికం అవుతూ ఉంటే కొద్దీ మనిషికి కష్టం తెచ్చిపెడుతుంది. అందువల్ల వచ్చింది దాన్ని అనుభవించండి. అయాచితంగా వచ్చింది, కోరుకోకుండానే దానంతా అదృష్టవశాత్తు వచ్చేస్తుంది. అజ్ఞానంతో అర్రర్రర్రే మనం ఇలా చేయకుండా ఉంటే బాగుండే, ఇలా వెనక్కి వెళ్ళిపోతే బాగుండే, అసలు ఇలా జరగకుండా ఉంటే బాగుండే, వాడు ఇలా చేశాడు వీడు ఇలా చేశాడు అనుకోవడం భ్రమ. అయాచితముగా మనకి మన కర్మ ఫలితమును బట్టి ఏది వస్తుందో దానితో సంతృప్తి చెందుటే తప్ప దుఃఖమును చెందరాదు జీవుడు అన్నవాడు. దుఃఖం చెందడం వల్ల ఏమిటి అంటే ఆ దుఃఖం మనిషిని 32 జన్మలు ఎత్తిస్తుంది. అటువంటి ఇది లేదు లేకపోతే ఇలా జరిగిపోయిందని జరిగిన దాని గురించి వగచుట 32 జన్మలకు మూల కారణం. కాబట్టి జీవుడు జ్ఞాని అయినవాడు జరిగిపోయిన దాని గురించి దుఃఖించడం. అందుకే కారు ఆలస్యంగా వచ్చినందుకు నేను దుఃఖించడంలా. నరులకునే తపంబున అనంత సుఖంబులు కల్గుతుండు శ్రీకరమతి నా తపంబు తగగై కొన్ని చేసిన బ్రహ్మ సౌఖ్యము దిరముగల్గు వృద్ధులకు దీనుల బ్రోవుడు దుష్టవర్తనం తరుగుతునుండు కాముకుల సంగతి బోకుడు మీద మేలుగు. తపస్సు వల్ల అనంత సుఖాలు కలుగుతాయి. తపం అంటే ఏమిటి? మేము రోజంతా తిండి మానేసి కూర్చున్నామండి అంటే తిండి మానేస్తే తపము అనరు. ఏ కార్యక్రమం వల్ల ఇంద్రియములకు దుఃఖం కలుగుతుందో అది తపం అనిపించుకోదు. మానసికమైన ప్రశాంతత రావాలి. భగవత్ కథాశ్రవణం భగవంతుని యొక్క కార్యక్రమం చెయ్యాలి. అది చెయ్యడానికి శరీరమునకు ఎంత ఆహారం అవసరమో అంత ఆహారం ఇస్తూ పూజ చేయడమే తపస్సు అంటే. శరీరము 10 గంటలు అయ్యేసరికి వీడు నీరస వచ్చి కళ్ళు తిరిగిపోతున్నాయి. నేను తిన్నా అని పట్టు కూర్చున్నాడు అనుకోండి, వీడు ఆసుపత్రి పడే చస్తాడు. చచ్చిన తర్వాత సాధించేది ముందు రోగం వచ్చాక. కాబట్టి అటువంటి దానితో కాకుండా ఏదో ఆరారగా ఓ బత్తాకాయలు తెచ్చుకుని కాస్త రసం తీసుకుని కాలక్షేపం చేస్తే అలా వారి వారి శక్తిని బట్టి సేకరించి ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాలి. అన్నిటికంటే మహా ఆరోగ్యమే చాలా గొప్పదనమాట. మనిషికి స్వాస్థ్యత ఉండాలి, స్వస్థత ఉండాలి. రోగి ఏమీ చేయలేడట. స్వస్థమైన మనస్సులో స్వస్థమైన ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుంటే మనిషి ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటాయి. నీరసంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆలోచనలో కూడా నీరసత్వం వస్తుంది. భగవద్ ధ్యానం చేయలేడు, నామం చేద్దామంటే నీరసం వస్తే వీడేం చేస్తాడు? వాసుదేవ అంటాడు. ఆ వాసుదేవ అండం బదులు ఆ వా ఇంకో రకంగా మారిపోతే ప్రమాదం. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కనుక మనిషి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, ధర్మమును చేయుటకు శరీరము మూలము, అన్నిటికీ శరీరము సక్రమంగా కాపాడుకోవాలి. అంచేత కాస్త ఆరోగ్యంగా శరీరాన్ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు కార్యక్రమం చెయ్యండి. ఆ తపస్సులో ప్రధానమైనది ఆహార నియమం అట. ఈ సమయమునకు ఇంత తింటాననుకున్నది అదే నిర్ణయం ప్రకారం చేసుకోవాలి. అధికంగా తినడం కానీ అసలు తినకుండా ఉండడం రెండూ దోషం అన్నారు. పార్వతి కూడా ఆకులు తిని కొంతకాలం తపస్సు చేసింది. చిట్ట చివరికి వెళ్ళి కోపం వచ్చేవాడు ఆకులు మానేసింది, మానేసినవాడు అమ్మవారు కనుక బతికింది. కానీ మనం ఆకులు కూడా మానేస్తే హే ఈ భూలోకంలో ఉండం. అందుకని ఆయన ఎంత సుస్పష్టంగా చెప్పాడు, ఏ శరీరమునకు ఎంత ఆహారం అవసరమో అంత సేకరించి నియమబద్ధంగా అదుపులో పెట్టుకుంటూ తపస్సు చెయ్యాలి. దానివల్ల అనంత సుఖాలు కలుగుతాయి. ఆహారమునకు పద్ధతి, సాత్వికత్వం ఈ లక్షణాలు మొత్తం చూసుకోవాలి. నిరంతరము ఏ కర్మ చేసినా భగవంతునికి అర్పించాలి. అలా ఉన్నవాడు బ్రహ్మసుఖాన్ని పొందుతాడు, ఆనందం పొందుతాడు. ఆనందం అంటే అది అంతేగాని పాయసం తాగితే వచ్చే ఆనందం కాసేపే, గొంతుకు తడితే ఇంకా అది అనారోగ్యమే, అన్ని ఇబ్బందులే. కాబట్టి స్థిరమైనటువంటి ఆనందం భగవంతుడి యొక్క సేవే ఇస్తుంది. వృద్ధుల్ని, దీనులను, కష్టములో ఉన్నవారిని, పండితులను పోషించండి. దుష్టవర్తనం జరుగుతునుండు కాముకుల సంగతి బోకుడు, జోగము మొదలైన వ్యసనాలు ఉండేటటువంటి నీతులుంటారు. ఎంతసేపు ప్రజల్ని ఎలా మోసం చేద్దామా, నాకు ఆ లాటరీ వచ్చింది 50 కోట్లు 30 కోట్లు వచ్చాయి, వీడిని ఎలా మోసం చేద్దామా అని అందరి మీద ప్రయోగం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళ తోలికి పోకూడదు. మీకు మేలవుతుంది. మనస్సులో దుష్టవర్తన ఉన్నవాడితో సాంగత్యం చేయకండి. ఎంత ఆశ్చర్యం, నిరంతరము మనస్సు దుర్బుద్ధితో ఉంటే అటువంటి వాడు స్నేహం చేస్తే ఆ పాపం మనకు వస్తుంది అన్నాడు శుక్రాచార్యుడు. కూడా చివరికి శుక్రుడు కూడా చెప్పాడు, మామూలు వాడు చెప్పడమే కాదు, మద్యపానం నిరంతరం చేసేవాడితో సాంగత్యం చేస్తే సప్త జన్మల చండాలత్వం పొందుతాడు, అనారోగ్యం పాలైపోతాడట, అంత కష్టం ఉన్నదన్నాడు. మనకి తెల్లారులేస్తే వాళ్లే పక్కన కూర్చుంటారు, వాడు వచ్చి కూడా కూర్చొని అంటుంటాడు ఏదో అంటుంటాడు. మన యోగం ఎలా ఉన్నది, అలా అన్నానని బయటికి వెళ్ళాక నన్ను మాత్రం ఏం బాధకండి, అది నేను చెప్పలా, భగవంతుడు ఋషభుడు చెప్పాడు ఆయన, పాపం నేనేం చేయను మరి. తర్వాత ఈ నీచుల యొక్క సంగంబు నిరయ రూపం పైన సంసారం బగు, సంసారంలో ఎందుకు మనం నరకంలో పడుతున్నామంటే నీచులతో సాంగత్యమట. వ్యసన పరంపరతో ఉండేవాడు ఉన్నాడే, వాడితో స్నేహం చేస్తే ఈ సంసారం నరకము, ధర్మాత్ములతో స్నేహం చేస్తే సుఖము. ఏమండి నిరంతరం పాపాత్ములు ఎక్కువ ఉంటారు కదా భూలోకంలో, మరి వీళ్లతో సాంగత్యం చేస్తే మా పరిస్థితి ఏమిటి అంటే 50 మంది పాపాత్ములతో చేసిన సాంగత్యం పాపం, దానివల్ల వచ్చే పాపం ఒక్క పుణ్యాత్ముడితో, ఒక్క పౌరాణికులతో ఒక ఘడియ కాలం స్నేహం చేస్తే ఈ సంభాషణ వల్ల తొలగిపోతుందట. ఇనుముని తుప్పు వదిలించేసేది అగ్ని, అగ్ని ముందు ఇనుము ఆగదు. అగ్నిని అందులో పెట్టేస్తే, అగ్నిలో పెడితే ఇనుముని ఆ తుప్పంతా ఎగిరిపోతుంది కాలిపోయి. అగ్ని లాంటిది ఇది. కాబట్టి దానికి విరుగుడు మార్గం మళ్ళీ చెప్పాడు ఆయన మన మీద దయదలిచి. మహత్సంగంబు మోక్షద్వారం బగు, ఇది మహత్సంగము. మహత్ అంటే ఏమిటి, ఇదన్నమాట మన పురాణాలు, మన వాసుదేవ నామములు, ఇలా భగవత్ సంబంధమైన కార్యక్రమాలు, ఈ లలిత సహస్రనామాలు, ఈ తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా భగవత్, ఏకాదశి ఉపవాసములు, వ్రతములు, ఇవన్నీ కూడా మహత్సంగము. ఇవి మోక్షద్వారానికి తీసుకెడతాయి. శత్రుమిత్ర వివేకంబు లేక సమచిత్తులు శాంతులు సకల భూత దయాపురులు నగువారులు మహాత్తులనందగుదురు అన్నాడు ఆయన. నాయన సమచిత్తత, సమచిత్తత అంటే ఏమిటి, అందరినీ సమానంగా చూడండి అని చెబుతాం కానీ ఎన్ని చెప్పినా ఎలా చూస్తాం, మళ్ళీ ఇబ్బంది ఇబ్బందే. 50 రూపాయలు జేబులోకి తీసేటప్పుడు ఆ గురువు గారికి 50 ఇచ్చేది ఏమిటి, అది ఇస్తే చాలా అనిపిస్తుంది, సమచిత్తత రాదు. వీడు శత్రుడు, వీడు మిత్రుడు, వీడికి ఎంత వచ్చి ఎంత ఇవ్వకూడదు, ఇది పిల్లలకుంటే బాగుండు అనిపిస్తుంది అని చేత. ఒక ఆవిడ ఎప్పుడు నాకు కాఫీ ఇచ్చేది పాపం ఒక ఊళ్ళో, రాత్రి వాళ్ళు ఆయన తాగడగా మిగిలిపోయిన కాస్త అక్కడ ఉంటే అది పట్టుకొచ్చి నాకు ఇచ్చేదిట. 3 రోజులు పోయిన తర్వాత ఏమిటమ్మా కొద్దిగా వాసన వస్తుంది సువాసన అన్నాను పైకి అనలేక. అప్పుడు వాళ్ళ అబ్బాయి గబుకుని కుర్రాడికి తెలియదు, నా శిష్యుడు వాడు 10th క్లాస్ చదివే కుర్రాడేవాడు, రాత్రిపూట మిగిలిపోయి కాఫీ కదండి వాసన అదేటండి అన్నాడు వాడు. ఓహరి చావు కబురు తలగా చెప్పేవారు 3 రోజులు పోయాక. అంచేత గురువు గారు వస్తే ఇలాంటి కాఫీ ఇవ్వమని ఎవడో చెప్పరా. అందరి మీద సమానంగా తన భర్తకి ఏ కాఫీ ఇస్తే ఆ కాఫీయే. ఎందుకు చెప్తానంటే నేను చెప్పిన దాంట్లో సుస్పష్టత అనమాట. ఒకనాడు తమాషా జరిగింది. ఆవిడ రెండు కాఫీలు పట్టుకొచ్చింది, ఒక కాఫీ భర్తకి ఇచ్చి తర్వాత నాకు ఇవ్వబోతోంది. ఇంతలో ఆ భర్త ఆయనకి కల్లా కవ్వడం తెలియదు, ఆయనకి ఇచ్చిన కాఫీ ముందు నాకు ఇచ్చేశాడు. ఆయనకి ఈవిడ తర్వాత వేరే కాఫీ ఇచ్చింది. పాపం నా కాఫీ అదిరిపోతుంది, మంచి సువాసనతో మంచి టేస్ట్గా ఉంది. ఆయనేమో చిచ్చి ఇదేంటే ఇలా ఉంది వాసన వచ్చింది అన్నాడు. అదేంటండి మీరు అలా అంటారు, కాఫీ ఎంత బాగుంటే రోజు వాసన వచ్చే కాఫీ వాళ్ళు బాగుంది ఏమిటండి అన్నాను నేను. ఆ చరా తెలిసింది, ఆయనకి ఇచ్చిన కాఫీ నాకు ఇచ్చేసేయాడు ఆయన. నాకు ఇవ్వబోయే కాఫీ పాపం ఆయన తాగవలసి వచ్చింది. కర్మయోగం అలా ఉంటుంది. కాబట్టి స్పెషల్స్ ఉంటాయి ఎక్కడికక్కడ. అలా ఉండకుండా శత్రు మిత్ర వివేకముతో సమచిత్తులై ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి. ఇంటికి వచ్చిన వాడు భర్త అయినా ఓటే, ఈ వచ్చిన వాడైనా అందరూ ఓటే. అసలు నన్ను అడిగితే బయట వాళ్ళని ఎక్కువ జాగ్రత్తగా చూడాలట. ఇంటికి వచ్చిన వాడికి పవిత్రమైనది ఇవ్వాలి, తమ ఇంట్లో వాడు ఏం పడినా పర్వాలేదు, అది దోషం. ఇతరులకు గనక మనం అపవిత్రమైన వస్తువులు పనికి వాళ్ళనివి ఇస్తే ఎక్కడా పనికి రాకుండా ఇంట్లో మూడు రోజులు ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయిన దానిమ్మ పండు గురువుగారికి రహస్యంగా చేతిలో పెడితే వీడేం చేసుకుంటాడు, అది కర్మ. కాబట్టి ఇచ్చేది ఏదో మంచిది ఇవ్వాలి, సమచిత్తత ఉండాలి. తర్వాత శాంతులు, క్రోధరహితులు, సకల భూతదయాపరులు అగువారులు మహాత్ములనందగుదరు. శాంతం ఉండాలి. సరే శాంతం మనం చెబుతాంగా, నేను చెప్పినా మనం చెప్పాక కోపం వస్తూనే ఉంటుంది, తప్పదు. సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ సమస్త ప్రాణుల మీద దయ చూపించేవాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు సాధు పురుషుడు, మహాత్ముడు. మహాత్ముడికి అధిక కోపం ఉండదు. కోపం తాటాకుమంటలా తక్షణం పోవాలట. శాశ్వతంగా ద్వేషం పెట్టుకున్నవాడు సాధువు కాడు. అట్టి మహాత్ములు నాయందలి స్నేహం విప్రయోజనంబుగా కలిగి ఉంట. ఎవరు మహాత్ములు? పైన చెప్పిన వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఏం చేస్తారట? ప్రతి ప్రాణిలోనూ ఈ భగవంతుడిని చూస్తారట. ఎవరిని చూసినా వాళ్ళకి భగవంతుడి కింద కనపడుతున్నాడు, ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ మీద ద్వేషంలో వస్తుంది. చీ పో.